దక్షిణ భారతదేశంలో అంత ప్రచారం లేదు. కానీ రామకృష్ణ పరమహంస చేసిన సాధన మొత్తము కూడా మహాకాళి సాధన. ఆ మహాకాళి సాధన దుర్గా సప్తశతిలోని ఒక భాగం. ఈ దుర్గా సప్తశతిలో ఈ మూడు పేర్లు మీకు కనిపిస్తాయి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. మనలో చాలా మంది ఈ ఆధ్యాత్మిక జగత్తులోని ఆధారాన్ని మర్చిపోయారు. ఈ నవరాత్రులలో కనుక మీకు ఈ ఆధారం ఈ రోజు మీకు పడితే, రాబోయేటటువంటి మూడు రోజులలో మీరు ఈ మూడు చెట్లని మీ వచనంలో చేసేసుకోవచ్చు. మీకు లభించబోయేటటువంటి అదృష్టం అది. అంతట కాస్త జాగ్రత్తగా అవగాహనతో వినండి. ఐదే ముక్కలు చెప్తున్నాను నేను. గాయత్రి ఒక మాట, యజ్ఞము ఇంకొక మాట, తర్వాత ఏం చెప్తున్నాను నేను, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, ఈ మూడు కలిస్తే గాయత్రి. ఇంతవరకు అర్థమైంది కదా. అందుకే గాయత్రి దేవి అనేటటువంటి ఒక వేరైన శక్తి లేదు. ఏంటి గాయత్రి దేవి అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి కలిసినటువంటి శక్తి గాయత్రి. ఈ గాయత్రిని మనం ఉపయోగించుకోవాలి అంటే యజ్ఞ విద్య రావాలి మనకి. గాయత్రి యజ్ఞము, ముందు చెప్పిన రెండు పదాలు ఇది కదా. ఈ రెండు పదాలకి ఇంకోటి ఏం చెప్పాను నేను మీకు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఇది గాయత్రి. ఇది మీకు బాగా ఇందుకు ఇన్నిసార్లు చెప్పవలసి వస్తుంది అంటే, మహాలక్ష్మి అంటే మీకు వేరే దేవతగా కనిపిస్తుంది, మహాసరస్వతి అంటే వేరే దేవతగా కనిపిస్తుంది, మహాకాళి అంటే వేరే దేవతగా కనిపిస్తుంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో ఒకడు కొడుకుగా పనిచేసుకుంటాడు, ఆఫీసులో ఆఫీసర్గా పనిచేస్తాడు, స్నేహితుల దగ్గర స్నేహితుడుగా. ఓకే వ్యక్తి ఒకడే, ఇంట్లో కొడుకు, బయట ఆఫీసర్, స్నేహితుల దగ్గర స్నేహితుడు. ఇంతకీ స్నేహితుడు వేరా, ఆఫీసర్ వేరే వ్యక్తి, కొడుకు వేరే వ్యక్తి, వ్యక్తులు వేరు కాదు, వ్యక్తి వాడే. కానీ ఇంట్లో ఆఫీసర్గా మాట్లాడు, ఆఫీసర్లో కొడుకుగా మాట్లాడు, స్నేహితుడితోగా కొడుకుగాను ఆఫీసర్గాను మాట్లాడు. భావం అర్థమైంది కదా. ఇది మీరు బాగా అర్థం చేసుకుంటే తప్ప ఈ చివరి మూడు రోజులలో, అష్టమి, నవమి, దశమి రోజులలో మీరు చేయవలసింది అర్థం కాదు మీకు. కానీ మీరు రెడీగా ఉన్నారు, వాతావరణం వేడికి ఉంది, లక్షల సంఖ్యలో గాయత్రి మంత్రం జపం జరిగింది, లక్షల సంఖ్యలో మహాలక్ష్మి మంత్ర జపం జరిగింది. అంటే మహాలక్ష్మి మంత్ర జపం జరిగితే మహాసరస్వతి మంత్ర జపం జరిగినట్ట జరగనట్ట జరిగినట్టే. పాయింట్ అర్థమే. నేను ఆఫీసర్కి మనం 10,000 రూపాయలు ఇచ్చామనుకోండి, లంచం కాదు, లంచం కాదు, ఆఫీసర్కి మనం ఏమిచ్చాం, 10,000 రూపాయలు ఇచ్చాం. అంటే కొడుకు, ఇంట్లో ఉన్న కొడుకుకి 10,000 ఇచ్చినట్ట కాదా, స్నేహితులతో ఉన్నటువంటి స్నేహితుడికి 10,000 ఇచ్చినట్ట కాదా. భావం అర్థమవుతాం కదా. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు కానీ మీకు అష్టమి, నవమి, దశమి నాడు చేయబోయేటటువంటి కార్యక్రమాల యొక్క విశిష్టత మీరు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోకపోయినా రిజల్ట్ వస్తుంది. మీకు అర్థమైంది కదా. మీకు తెలిసినా తెలియకపోయినా అదే జరుగుతోంది. కానీ తెలిసి చేస్తే ఉపయోగించుకోగలుగుతారు. అందుకు చెప్పేది ఇది. అందువల్ల మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, ఈ మూడు శక్తులు ప్రపంచంలో ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడూ ఉంటాయి ప్రపంచంలో. ఒక ఋషులు ఒక్కళ్ళే కాదు ఈ మహాలక్ష్మి సాధన చేసేవాళ్ళు, ఋషులు ఒక్కళ్ళే కాదు మహాసరస్వతి సాధన చేసేవాళ్ళు, ఋషులు ఒక్కళ్ళే కాదు మహాకాళి సాధన చేసేవాళ్ళు. ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని, ఒక పురుగు దగ్గర నుంచి బ్రహ్మ పర్యంతము కూడా ఈ మూడు శక్తులు ఉపయోగించుకుంటున్నాయి. ఈ మూడు శక్తులను ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి ఈ ఐదు పదాలు మీకు గుర్తుంటాయి, ఇంకా మళ్ళా మర్చిపోరు కదా. గాయత్రి యజ్ఞము, యజ్ఞం గురించి ఇంకా నేను మాట్లాడాను. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అంటే గాయత్రి అని చెప్పారు. మీరు ఏ దేవతను పూజించినా గాయత్రిని పూజించినట్టే అది గుర్తుంచుకోండి. ఇక్కడ గాయత్రి దేవి ఎవరు అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే గాయత్రి సకల దేవతా స్వరూపిణి. ఇది మళ్ళా మీకు అర్థం అవ్వాలంటే చల్లటి నీళ్లు కావాలి. హీటర్ దగ్గరికి వెళ్తామా, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తామా? ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం కదా, నీళ్లు వెచ్చబెట్టాలి. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం, హీటర్ దగ్గరికి వెళ్దాం, గాలి కావాలి. ఫ్యాన్ వేస్తుంది, ఫ్యాన్ వేరు, ఫ్యాన్ ఏం చేస్తుందంటే గాలి వస్తుంది. ఫ్రిడ్జ్ వేరు, ఫ్రిడ్జ్ ఏం చేస్తుంటే చల్లదనాలి. హీటర్ వేరు, హీటర్ ఏం చేస్తుంది, వేడి ఇస్తుంది. కానీ ఈ మూడు కూడా ఎలక్ట్రిసిటీ లేకపోతే మంచి చేయవు ఇప్పటిలాగా. అంతే, మూడు కావాలి మీకు, గాలి కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, హీటర్ కావాలి, ఇంకా చాలా కావాలి కదా. అమ్మాయ వచ్చిందా పోయిన వల్ల, కానీ ఇది చాలా కావాలి. కానీ ఇదంతా కావాలంటే ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. ఇంతమంది దేవతలున్నా ఈ దేవతలందరూ పని చేయాలి అంటే ఎలక్ట్రిసిటీ కావాలి, గ్యాస్ కావాలి. అది మర్చిపోయాం మనం. మర్చిపోవటమే కాకుండా తెలియదుగా చేయకూడదు అనేటువంటి మీ మాంసలో పడ్డం సమస్యది. ఎంత ఆశ్చర్యమే చూడండి, ఫ్రిడ్జ్ పని చేయాలి, కరెంట్ ఉండాలా కలదా, ఏసీ పని చేయాలి, కరెంట్ ఉండాలా కలదా, కంప్యూటర్ పనిచేయాలి, కరెంట్ ఉండాలి కదా. అంటే ఏ దేవత శక్తి పని చేయాలన్న ముందు గాయత్రి కావాలి, ఆ గాయత్రిని వదిలేసుకుందాం మనం. అందువల్ల చివరికి ఏ స్థితికి వచ్చామంటే అసలు దేవతని పూజిస్తే లాభం ఏంటి అనే స్థితికి వచ్చాం. కరెంటు లేకపోతే ఫ్రిడ్జ్ ఉంటే ఏం లాభం? కరెక్టే, కరెంటు లేకపోతే కరెంటుతో పనిచేసేటటువంటి ఏ యంత్రము ఉన్నా మనకి లాభం లేదు. అందుకే దళితా శాస్త్రనామాలో చాలా స్పష్టంగా చెప్తాడు, దాని నుంచి గాయత్రి చేసుకుని మంత్రి చెప్పని చేసుకోండి. ఆ గాయత్రిని చాలా మంది వదిలేశారు. మీరు మీరేం చేశారు, వదిలేశారా, లక్షల లక్షలు చెప్పని చేశారా? చేశారు కదా, మరి ఎవరు మాట్లాడుతున్నారు. అంటే మీరు చేసినటువంటి ఎంత గొప్ప పని మీరు చేశారో అర్థం అవుతుందా? కానీ ఎంత అవలీనగా చేసేశారో చూడండి. ఎందుకంటే మనము భారతీయులం కనుక, లేకపోతే అంత ఈజీగా మనం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసుకోలేము. ఇంతవరకు ఏంటంటే గాయత్రి ఏంటంటే అన్ని దేవతలకు ప్రాణాన్ని ఇచ్చేటటువంటి శక్తి. గాయత్రి అంటే చాలా మందికి అసలు అర్థం తెలీదు. గయా త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. ప్రాణాలను ఎవరు రక్షిస్తారు? దేవతా శక్తులు రక్షిస్తారు. ఆ విద్య ఇంకా చాలా మందికి తెలియదు. దేవతా శక్తులు ఏం చేస్తారు అంటే ఒకే ఒక జవాబు ఏంటంటే ప్రాణాలను రక్షిస్తారు. ప్రాణాలను రక్షించేటటువంటి శక్తి ఏమిటి అంటే గాయత్రి. గయాన్ త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. ఇంతవరకు అర్థం కదా. అంటే మీరు గాయత్రి మంత్ర జపం చేశారు, లక్షల సంఖ్యలో జపం చేశారు, ఇంకేం చేయబోతున్నారు? మీరు యజ్ఞము చేయబోతున్నారు. ఇంకా యజ్ఞం అంటే ఏంటో అర్థం చేసుకోండి. మాకు తెలీదా మాస్టారు, భలే చెప్పొచ్చారు మీరు. యజ్ఞం అంటే మాకు తెలీదా ఏంటి, ఇటుకలు ఉంటాయండి. ఓకే, అలా ఓకే అనకండి మాస్టారు, మీకు తెలీదు. ఇటుకలు ఉంటే సరిపోదు, ఇటుకలు ఎలా ఉండాలి? ఓ పద్ధతిలో పెట్టాలి. సరే పెట్టారు, ఇటుకలు ఉంటే సరిపోదుగా, ఇంకా ఏం కావాలి? కనుకలు కావాలి, భవన సామగ్రి కావాలి, ఆవునయ్య కావాలి, ఇదంతా మనకి యజ్ఞము కదా. గైడ్ చెప్తున్నాను నేను, తప్పుదారి నేను వెళ్ళిపోవటం లేదు కదా. యజ్ఞం అంటే ఇంతే కదా, యజ్ఞం అంటే ఏంటి, ఇటుకలు సమిధలు హవన సామగ్రి ఉన్నాయా? సరే అగ్ని కరెక్ట్గా చెప్పారు ఎవరు అగ్ని అని. ఎంతంటే ఒక చోట సినిమాలో నీకు అబ్బం నేను ఎక్కడ చూశానో నాకు గుర్తు లేదు, ఒక ఆవిడ వంట చేస్తుంది హీరోయిన్ గారు పుస్తకం పెట్టుకుంది. ఏం పుస్తకం? వంటలు ఎలా చేయాలని పుస్తకం పెట్టుకుంది. అందులో గిన్నె కొప్పటి మీద పెట్టింది, రెండు గ్లాసులు నీళ్లు పోయి పోసింది, కొంచెం బియ్యం వెళ్ళి అదో కొంతగా వేసింది, మూత పెట్టింది. 20 నిమిషాలు ఆదు, 20 నిమిషాలు ఆగింది. ఇంకా ఎవరు కరెక్ట్గా గుర్తు చేస్తారు యజ్ఞం అంటే అగ్ని కూడా. కానీ యజ్ఞానం జప యజ్ఞం వస్తుంది అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. అంతేత జపము కూడా యజ్ఞమే అన్నది మీరు మర్చిపోకూడదు. మరి జపం మాత్రమే యజ్ఞమా? చాలా రకాల యజ్ఞాలు ఉన్నాయని చెప్తాడు భగవద్గీతలో కృష్ణుడు. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, జ్ఞాన యజ్ఞ, సదాపరి రకరకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి బాబు. మరి ఈ యజ్ఞానికి మనము చేయబోయేటటువంటి ఇటుకలు పెట్టి సమితలు పెట్టి అది పెట్టే యజ్ఞానికి ఏంటి సంబంధం? ఇన్ని రకాల యజ్ఞాలలో ఇప్పుడు అర్థంగా ముందు నేను రెండే మాటలు చెప్తానని ఎందుకు చెప్పాను? ముందు గాయత్రి చెప్పాను. గాయత్రి అర్థమైపోయింది కదా మీకు. అన్ని దేవతలకు ప్రాణం ఇచ్చి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి శక్తుల యొక్క కలయిక గాయత్రి. ఇప్పుడు యజ్ఞం గురించి మాట్లాడుతున్నాను. యజ్ఞము అంటే ఏంటి అంటే కోరికలు తీర్చే విధానము. చాలా మందికి యజ్ఞం అంటే ఈ అర్థం తెలీదు. యజ్ఞం అంటే ఏంటి? కోరికలు తీర్చుకునేటటువంటి విధానం. సహయజ్ఞ ప్రజాతృష్ణ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వత్వం ఏషవో స్విష్ట కామధు. కామధు కంటే కోరికలు పిండుకొని ఆయన అంటే ఒక కోరిక కోరుకోవాలా, రెండు కోరికలు కోరుకోవాలా? కామదుర్గంటే ఏం చెప్పాను? కోరికల్ని పిండుకోవడం అన్నాడు. పిండుకోవటం అంటే ఒక కోరిక కోరుకోవాలా, రెండు కోరికలు కోరుకోవాలా? ఎన్నైనా కోరుకోవచ్చు, కోరికనే ఓపిక ఎంత ఉంటే అంత కోరుకో. కానీ కండిషన్ ఏంటి? దాని ముందు చెప్పాడు సహయజ్ఞ ప్రజాతృష్ణ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వత్వం ఏషవో స్విష్ట కామధు. బ్రహ్మ మానవుణ్ణి పుట్టించేటప్పుడు మానవుడితో పాటు యజ్ఞాన్ని సృష్టించాడు. అంటే కర్ణుడికి ఎలాగైతే సహజ కవచ కుండలాలు ఉన్నాయో మీకు సహజంగా ఏముంది? యజ్ఞం ఉంది. మరి తెలుసా ఎక్కడుందో యజ్ఞం? మమ్మల్ని అడిగితే మీరు ఏదైనా ఓ యజ్ఞాన్ని నాకు పడేయగలరా మీ శరీరం వచ్చి? మరి భగవద్గీతలో అలా చెప్పాడు, సహయజ్ఞ ప్రజా సృష్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వత్వం ఏషవో స్విష్ట కామధు. నీ కోరికలు తీసుకోవాలంటే యజ్ఞం ద్వారా నువ్వు నీ కోరికలు తీసుకోగలవు. మరి యజ్ఞం అంటే ఏమిటి? నీతో పాటే పుట్టింది నాయన, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు యజ్ఞ విద్య ప్రకృతి నేర్పించేసింది. చాలా మందికి ఒక విషయం తెలుసు కదా, నాలుగు కాళ్ళ జంతువులన్నీ ఈతగలవు. తెలుసు కదా మీకు జంతువులన్నీ ఈతగలవు అంటే ఈత వాటికి పుట్టుకతోనే వచ్చింది. అలాగే మీకు యజ్ఞ విద్య పుట్టుకతోనే వచ్చింది అని మర్చిపోయాం మనం. గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది అబద్ధం అయి ఉండదు కదా, అంత అబద్ధం చెప్తాడా మరి? నువ్వు డైరెక్ట్గా చెప్తున్నాడు సహయజ్ఞ ప్రజా సృష్వ మీతో పాటే యజ్ఞాన్ని పుట్టించాను. ఏంటి అక్కడ? ముందు మీకు కోరికలు తీరాలి అంటే ముందు నువ్వు ఉండాలి కదా. నువ్వు ఉంటేనే కదా నీ కోరికలు తీర్చాలి. నువ్వు దేనివల్ల ఉంటున్నావు? నువ్వు దేనివల్ల ఉంటున్నావు? అన్నం తినడం వల్ల, బట్టలు కట్టుకోవటం వల్ల, ఇంట్లో ఉండటం వల్ల, కాస్త ఇంజనీరింగ్ చదవటం వల్ల దేనివల్ల ఉంటున్నావు? నువ్వు ఊపిరి పీల్చుకోవటం వల్ల కాదా? నువ్వు ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ప్రెసిడెంట్ అయినా, ఎంత బలాఢ్యుడు అయినా నువ్వు దేనివల్ల ఉన్నావు? శ్వాసం పుట్టుకతోనే వచ్చింది కదా. మరి ఎంతవరకు ఉంటుంది నీతో పాటు? నువ్వు బతుకున్నంత వరకు ఉంటుంది, తర్వాత మనకు తెలియదు. పరమ దేవతను మనకి తెలియదు కానీ నువ్వు బతికుండగా నీతో పాటు శ్వాస ఉన్నది. అంటే నీ కోరికలు తీర్చేటటువంటి యజ్ఞ విధానము నీతో పాటే భగవంతుడు పుట్టించాడు. భారతీయ సాంప్రదాయం మనకు అందజేసినటువంటి అద్భుతమైనటువంటి రాజకీయం. నీ కోరికలు తీర్చుకోవడానికి నువ్వు ఇంజనీర్ కానక్కర్లే, నీ కోరికలు తీర్చుకోవడానికి నువ్వు మెడిసిన్ చదవక్కర్లే, అది మనం మర్చిపోయాం. మన చెప్పింది ఎంత కరెక్ట్? వెంకటేశ్వర స్వామి పేరు మీద ఎంతమంది ఉన్నారు? ఎవరైనా విన్నారు వెంకటేశ్వర స్వామి పేరు? శుద్ధి సాయి పేరు కాస్త చేతులు వెళ్ళండి. శుద్ధి సాయి పేరు విన్నవాడు మీరు విన్నదమ్మా? శుద్ధి సాయి పేరు నేను తెలుగులోనే చెప్తున్నాను. శుద్ధి సాయి పేరు విన్నవాడు చేతులు చెప్పండి. లాస్ట్ మీరు సాయికి ద్రోహం చేసిన వాళ్ళు సాయి పేరు తెలిసి మీరు చెయ్యట్టలేదు అంటే మీరు సాయికి ద్రోహం చేసిన వాళ్ళే. మరి మీకు ఒక విషయం అర్థమవుతుందా? భారతీయుల్లో ఉన్నటువంటి చాలా పెద్ద దుర్గుణం ఏంటి తెలిసిన మాట్లాడు, తెలిసినా మాట్లాడు, మాట్లాడకపోతే నీకు తెలిసినో తెలియదో నాకెట్లా తెలుస్తుంది? నేను లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు స్టూడెంట్స్ తో ఒక విషయం చెప్పేవాడిని. చాలా తెలియని కుర్రాడు ఉన్నాడు, నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వడు. ఒకడికి అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటో కూడా అర్థం కాలేదు, వాడు జవాబు ఇవ్వడు. చాలా తెలియని కుర్రాడు, జవాబు ఇవ్వలేదు. అసలు ఏమడిగానో తెలియని వాడు, జవాబు ఇవ్వలేదు. కానీ నా దృష్టిలో ఇద్దరు ఓటేగా. మీరు అలా అవ్వకండి. మీరు గాయత్రి ఏకే గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ అవధూతలందరూ కూడా గొప్ప గొప్ప డాక్టర్లు నయం చేసే, నయము చేయలేనటువంటి రోగాలు నయం చేశారు. ఒప్పుకుంటారా? చాలా గొప్ప డాక్టర్లు నయము చేయలేనటువంటి అనేక రోగాలను ఈ అవధూతలు నయం చేశారు. ఇందులో అనుమానం ఏం లేదు కదా. అంటే డాక్టర్ల కంటే కూడా ఈ అవధూతలకి ఎక్కువ తెలుసు. రైతే తప్ప. కానీ మన గొప్పతనం ఏంటి అంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్లు కాదన్నాక వెళ్తాం. మీకు ఒక పక్క మీరేమంటున్నారు అంటే మాకు తెలుసండి, అవధూతలకి డాక్టర్ల కంటే ఎక్కువ తెలుసు. కానీ మీకు ఏదైనా బాధ వస్తే ఎక్కడికి వెళ్తారు ముందు? ఆ డాక్టర్కి పో, మేమేమి చేయమన్నా వాళ్ళు వెంటబడరు. డయాబెటిస్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, రకరకాలైనటువంటి బాధలు ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మరి సాయి కానీ ఈ దేవతలు కానీ, ఇంకైతే సాయిని సకల దేవతా స్వరూపుడు అని మనం నమ్ముతాం. సకల దేవతా స్వరూపం ఎవరు అంటే గాయత్రి. అంటే సాయి కూడా ఎవరు అంటే గాయత్రి స్వరూపం. దేని గురించి చెప్తున్నానో మర్చిపోయారా మీకు? గుర్తుందా? కాదు. దేని గురించి చెప్తున్నా? యజ్ఞము ద్వారా కోరికలు ఎలా తీర్చుకోవచ్చు అనేది చెప్తే ఇదంతా చెప్తున్నా నిర్మల, మీరు మర్చిపోకండి. దాంట్లో నీ ఉండే మీ కోరికలు ఎలా తీరుతాయో ఇవాళ నేను మీకు ఫార్ములా ఇచ్చేస్తున్నా. ఇంకా ఆ ఫార్ములాని మీరు ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకోగలరు. చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్పబోయే ఈ 15 నిమిషాలు చాలా జాగ్రత్తగా వినండి. మీ అన్ని కోరికలు తీర్చుకునేటటువంటి విధానం వచ్చేస్తుంది. ఇంజనీరింగ్ చదివాడు ఒక కుర్రాడు, ఉద్యోగం కోసం చేస్తుంటాడు కదా. ఉద్యోగం కోసం ఇంజనీరింగ్ చదివినటువంటి కుర్రవాడు ఎందుకు ఉద్యోగం వెతుకుతున్నాడు? వాడు నేర్చుకున్నటువంటి జ్ఞానము సమాజానికి వాడు డైరెక్ట్గా ఇవ్వలేడు. ఒక కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ ఏదో ప్రోడక్ట్ ఉత్పత్తి చేస్తుంది, అది సమాజానికి ఉపయోగపడుతుంది కదా. ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి వీడి ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఇంతవరకు అర్థమైంది కదా? అందరికీ అర్థమవుతుందా? పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని ఇంజనీర్ చేసేయబోతున్నారు. 2 నిమిషాలు మీరు అర్థం చేసుకుంటే ఏం చెప్పానో అర్థం చేసుకోండి. మీరు ఇంజనీరింగ్ చదివారు, చదివాక మీరు ఉద్యోగం చేసి సమాజానికి ఉపయోగపడే ఏదో వస్తువు యొక్క తయారీలో భాగస్వాములు అవుతే మీకు జీతం వస్తుంది. మీరు ఉద్యోగం చేయలేదు అనుకోండి, ఉద్యోగం చేయలేదంటే అర్థం ఏంటి, మీరు సమాజానికి ఉపయోగపడేటటువంటి ఏదైనా ఒక పనిలో మీ తోడ్పాటు లేదు కదా. అంటే ఏదైనా ఒక విద్య మీ కుటుంబానికి కానీ మీకు కానీ పోషణ ఇవ్వాలి అంటే ఆ విద్య ఎవరికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. అంతవరకు ఒప్పుకుంటారు కదా, డాక్టర్ అయినా నేను ప్రైవేట్ ప్రాక్టీస్ పెడతానంటావు, ఉద్యోగం చేయండి, సరే నువ్వు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టు, కానీ ఎవరికి ఉపయోగపడుతున్నావు, సమాజానికి ఉపయోగపడుతుంది నీ జ్ఞానం. రోగి వస్తే కదా నీకు డబ్బులు వస్తాయి, రోగి రాకపోతే. అంటే ఏ విద్య నేర్చుకున్నా ఆ విద్య ముందు ఎవరికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. సమాజానికి ఆ విద్య ఉపయోగపడకపోతే నువ్వు ఆ విద్య ఎంత అభ్యసించినా ఎన్ని పుస్తకాలు చదివినా అందుకని ఏదైనా ఇస్తుందా, ఇవ్వదు కదా. మరి గాయత్రి విద్యను మీరు సమాజానికి ఇస్తే కదా మీకు ఏదైనా మీ కోరిక తీర్చేది. అది విద్య అంటే సమాజానికి మీరు ఇస్తే కదా ఫలితం వస్తుందని అర్థమైపోయింది కదా మీకు. గాయత్రి కూడా ఒక విద్యే. మరి మేము ఇంట్లోనే కూర్చుని గాయత్రి మంత్రం చేసామండి, మరి మాకు లాభం రావాలంటే వస్తుందా? నేను ఇంజనీరింగ్ చదివానంటే ఇంట్లోనే కూర్చుంటాను, మెడిసిన్ చదివానంటే నేను ఇంట్లోనే కూర్చుంటాను అంటే ఎంత మూర్ఖత్వం. ఈ ఆధ్యాత్మిక సాధనలు చేసే వాళ్ళందరూ కూడా మేము ఇంట్లోనే కూర్చుంటామండి, మేము సమాజానికి ఉపయోగపడము అంటే ఇలా ఉంటుంది. అర్థమైంది కదా, సమాజానికి ఉపయోగపడేటటువంటి ఏ పనినైనా కూడా మన ఋషులు ఏం చెప్పారంటే యజ్ఞము అన్నారు. అంటే యజ్ఞము అంటే ఇప్పుడు అర్థమైందా మీకు ఏంటో, యజ్ఞము అంటే అది సమాజానికి ఉపయోగపడాలి. మరి సమాజానికి ఉపయోగపడేటటువంటి దాంట్లో ఇటుకలు కనుగలు ఆవు నెయ్య అని సామాగ్రి ఇస్తే సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, అది కూడా మామూలుగా కాదు. మీరు ఎప్పుడు ఇచ్చేస్తారు, మంత్ర జపము లక్షలు లక్షలు అయ్యాక, అవునా కదా. అంటే ఋషులు మీరు చేసినటువంటి మంత్ర జపము యొక్క విద్యను ఈ విధానము ద్వారా సమాజానికి అందించే ఏర్పాటు ఏదో చేశారు వాళ్ళు, అంతే కదా. రాష్ట్రానికి ఫలితం ఇవ్వదు కదా, అంతేత మనం చేసేటటువంటి యజ్ఞము ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, రేపు చేయబో యజ్ఞం సమాజానికి ఉపయోగపడుతుంది. అది సమాజానికి ఉపయోగపడుతుంది కనుక మీకు ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగపడకపోతే మీకు ఉపయోగపడదని ఇలాగే చెప్పాను కదా. ఇప్పుడు మీకు అర్థమైంది గాయత్రి అంటే ఏంటో, యజ్ఞం అంటే ఏంటో. గాయత్రి అంటే సకల దేవత స్వరూపము, యజ్ఞము అంటే ఏంటి, సకల దేవత స్వరూపము యొక్క శక్తి సమాజానికి ఉపయోగపడాలి. ఇది ఎలా చేయబోతున్నాము, దీని టెక్నాలజీ అంటే ఏమిటి అనేది నేను క్లాస్లో మీకు చెప్పలేను. కానీ లైట్ వెలిగించాలి అంటే మీరు ఎలక్ట్రిసిటీ గురించి ఏమి చదువుకోవక్కర్లేదు. టీవీలో సినిమా చూడాలి అంటే టీవీ టెక్నాలజీ తెలియక్కర్లేదు. మీకు ఏం తెలియాలి, మీకు ఇన్సులేషన్ కాదు. చేత రేపు జరగబోయేటటువంటి ఎగ్జామ్లో స్విచ్ వేసుకోవటం నేర్చుకోండి. ఆ స్విచ్ ఎలా వేస్తాము, దీనికి నేను చేయవలసింది ఏంటి అంటే రెండు లక్షణాలు మీ మనసులో ఉండాలి. రెండే రెండు లక్షణాలు మీ మనసులో ఉంటే మీ ఏ కోరికైనా తీరిపోతుంది, ఏ రోగమైనా నయం అయిపోతుంది, ఏ బాధ అయినా తీరిపోతుంది. గ్యారంటీ అది నాది కాదు, ఋషుల యొక్క గ్యారంటీ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే రెండు పాయింట్ దీన్ని సాయి చాలా సింపుల్గా చెప్పేశాడు, శ్రద్ధ సబూరి అని. కానీ సాయి చెప్పిన రెండు మాటలు దాన్ని తులసి దాస్, కాళీదాస్, మన మహానుభావులు అందరూ ఏం చెప్పారు అంటే భవానీ శంకరం వందే శ్రద్ధ విశ్వాస రూపిణ. అంతేత ఏ యజ్ఞము అయినా మీకు ఉపయోగపడాలి అంటే, ఏ మంత్ర జపము అయినా మీకు ఉపయోగపడాలి అంటే ఏముండాలి మీ దగ్గర, శ్రద్ధ విశ్వాసం. మాకు శ్రద్ధ ఉందండి అబద్ధం, విశ్వాసం ఉందండి అబద్ధం చెప్తున్నాడు. మీకు ఒక్కొక్క కొడుకు తల్లిదండ్రులకి చెబుతున్నాడు, చాలా ప్రేమగా తల్లిదండ్రులు ఆ కొడుకుని పెంచుకుంటున్నాడు. ఆ కొడుకు ఆ తల్లిదండ్రులను ఏదో అడిగాడు, అమ్మా నాకు ఈ వస్తువు కావాలి అని. ఆ తల్లి వాడికి ఇవ్వలేదు. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. ఒక కొడుకుని చాలా ప్రేమగా పెంచుతున్నాడు. ఆ చాలా ప్రేమగా పెంచుతున్నటువంటి కొడుకు ఒకరోజు ఆ తల్లిదండ్రులను ఏదో అడిగాడు, ఒక వస్తువు ఇవ్వలేదు అని. ఇవ్వకపోతే ఆ కొడుకు ఏమంటాడంటే, నన్ను ఇంత ప్రేమగా మీరు చూసుకుంటున్నారు కదా, నేను అడిగింది మీరు ఇవ్వలేదు కనుక మీకు నా మీద ప్రేమ లేదు అన్నాడు. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఎందుకు ఇవ్వలేదు? వాడికి అది మంచిది కాదు కనుక అనవసరమైందైనా ఇస్తారు. సర్వజ్ఞుడు సర్వసమర్థుడు అయినటువంటి తండ్రి అనవసరమైన ఏదైనా అడిగితే ఇవ్వకుండా ఎదుర్కొంటాడు, ఏదైనా ఇచ్చేయగలడు. ఎప్పుడు ఇవ్వడు? వాడికి అదే ప్రమాదం కనుక. అవసరం లేదని ఇస్తాడు. ప్రమాదం ఏంటంటే ఇవ్వడు, అవసరం లేదని ఇస్తాడు. 70 ఇళ్ళు ఉన్నటువంటి ఒక తండ్రి నాకు 3 ఇళ్ళు కావాలని కొడుకు అడుగుతే ప్రేమగా ఇస్తాడు. కానీ అది అమ్ముకుని తాగుడు తాగుతాడు అంటే తక్షణ ఇవ్వడు. ఇది ఒప్పుకుంటారు కదా. మరి సర్వజ్ఞుడైనటువంటి ప్రేమమయుడైనటువంటి దయామయుడైనటువంటి భగవంతుడు మీకు కష్టాలు ఇస్తాడా? ఇస్తాడా? ఇవ్వడు కదా. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? మీకు కొంతమంది మనస్ఫూర్తిగా కలరూపుతారు. ఓకేనా? మరి కష్టాలు ఉన్నాయి ప్రపంచంలో, లేవనవడం ఇక్కడ ఉన్నాయి కదా కష్టాలు. మరి దయామయుడైనటువంటి అనంతమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఎంత బిరుదులు ఆయనకి. మరి అలాంటి తండ్రి కష్టాలు ఎందుకు ఇచ్చాడు? ఒక పక్కనేమో ప్రేమమయుడు అంటున్నావు, దయామయుడు అంటున్నావు, కరుణాసాగరుడు అంటున్నావు, రెండో వైపు ఏంటంటే ఈ బాధలన్నీ కూడా నువ్వే ఇచ్చావు. అంటే అర్థం ఏంటి కదా, నీకు కష్టాలు ఇవ్వటంలో నిన్ను బాధ పెట్టేటటువంటి ఉద్దేశం లేదు భగవంతుడి. నువ్వు ఏదో నేర్చుకోవాలి అని ఉంది భగవంతుడి. ఇది నీకే విశ్వాసించినట్టు నేను భగవంతుడి. ఉదాహరణకి ఒక కాలేజీలో స్టూడెంట్స్ లెక్చరర్ పాఠం చెప్తాడు, ప్రేమగా చెప్తాడు కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాడు, నోట్స్ రాసిస్తాడు, పరీక్షల ముందు తెలియకపోతే ఎక్స్ట్రా క్లాసులు పెడతాడు కదా. పరీక్ష హాల్లో అదే ఎగ్జామినర్ వాడు చెప్పిన సబ్జెక్ట్లోనే పరీక్షలు పెడతాడు. మన కష్టకాలమే కదా. పరీక్ష పెట్టడమే కాదు, నువ్వు జవాబు అడిగితే చెప్పడు. ఇమ్మీడియట్గా ఆ టీచరే ఉంటాడు అక్కడ. మరి ఏంటండి ఇది చాలా అన్యాయం. సంవత్సరం అంతా మీరు నాకు చెప్పారు, అసలు పరీక్షాకాలం వచ్చినప్పుడు మీకు చెప్పటం లేదు అంటావా అనం కదా. మరి పరీక్షాకాలంలో ఏం చేయాలి మనం? ఇన్నాళ్ళు మనకి నేర్పినటువంటి విద్యను ఉపయోగించి ఆ కష్టాన్ని దాటాలి, ఆ పరీక్షని దాటాలి. మనం ఏం చేస్తాం? మేమేం చేయమండి? రైట్ చేస్తున్నావా తప్పు చేస్తున్నావా? పాయింట్ అర్థమైందా? అంచేత మీ కష్టాలు పోవటానికి మొదటి లక్షణం ఏంటి అంటే మీరు ఇది విశ్వసించాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట, మీకు కష్టాలు లేవు, మీకు ఏ విధమైనటువంటి బాధలు లేవు, మీకు క్యాన్సర్ లేదు, మీకు డయాబెటీస్ లేదు, మీకు కోర్ట్ కేసులు లేవు, ఏమి లేవు, ఏమున్నాయి? మీకు భగవంతుడి మీద ఎంత విశ్వాసము ఉంది అనేటటువంటి పరీక్షాత్మయము అది. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే లైన్ పడితే మీకు అన్నీ పోతాయి. మీకు నేను చెప్పిన తండ్రైన ఆ ఒక్క తండ్రి ఆ మానసిక స్థితి కావాలి మీకు. ఇప్పుడు మీకు అర్థమైంది, మీకు జ్ఞానం వచ్చింది, మీకు ఆ మానసిక స్థితి రావాలి. కష్టం ఉన్నప్పుడు మీ కష్టము ఫలానా వాడి వల్ల రాలేదు, ఎవరో చెప్పండి కదా, వాడు నా శత్రువు అండి, వాడికి నా జలసి అండి, వాడి వల్ల ఈ కష్టాలన్నీ వీళ్ళు అప్పటి చాలా మంచి వాడిని అండి. మీరు అదేం అనొద్దు, భగవంతుడు ఉన్నాడు. సర్వశక్తివంతమైనటువంటి శక్తి ఒకటి ప్రపంచాన్ని శాసిస్తోంది. ప్రహ్లాద చరిత్ర చదివి మనకేమర్థమైంది, క్రింది కట్టుకోవడం లాంటి దేవతలను గెలిచినటువంటి వీరుడు, మహాతపస్సంపన్నుడు, తెలుసు కదా హిరణ్య కట్టుకుడు గురించి, దేవతల గురించి. 5 ఏళ్ల పిల్లవాడికి నమ్మకం ఉంది, నన్ను భగవంతుడు కాపాడుతున్నాడు, నన్ను అవడు ఏం చేయలేదు. ఇంకా మహాకఠోరమైనటువంటి రాక్షసుడు విసరించాడు, చచ్చాడా ప్రహ్లాదుడు, కొండల మీద నుంచి తొలగించాడు. ఎన్ని రకాలుగా చివరికి ఏం చేశాడు అంటే తన మేనస్ ఉంది కదా హోలికా దేవి, అదేంటది అగ్నిలో కాలినటువంటి ఒక బట్ట ఉంది కనుక అది వేసుకుని పాపం ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టి ఉంటే చివరికి ఏమైంది పాయింట్ అర్థమైందా. ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కష్టాలకి బాధపడండి కానీ కష్టాలు వద్దు అనకండి. బాధ బాధే కదా, కాదని కూడా ఉంటాడు ప్రహ్లాదుని కొడుతూ ఉంటే చాలా హాయిగా ఉందా ప్రహ్లాదుడికి, హాయిగా ఏం లేదు. పాయింట్ అర్థమైందా, ఇది విశ్వాసం అంటే నేను భగవంతుడి దగ్గర ఉన్నాను, నేను గాయత్రి మంత్ర సాధన అంటే అన్ని దేవతల యొక్క సాధన చేశాను, మేమందరము కలిసి చేశాము. అసలు మీరందరూ ఎవరి దగ్గర ఉన్నారు, భగవంతుడి దగ్గర ఉన్నారు, భగవత్ శక్తి దగ్గర ఉన్నారు. మరి భగవత్ శక్తికి నేను చేశానని తెలుస్తుందా తెలీదా అన్న అనుమానం ఉందా మీకు, భగవత్ శక్తికి మీరు జపం చేశారు అని తెలుసునా తెలీదా. తెలియకపోతే అది భగవద్శక్తి ఎలా అవుతుంది, భగవద్శక్తి అంటేనే అర్థమైతే అన్నీ తెలుసు, ఏం తెలుసు, జరగబోయేది కూడా తెలుసు కదా. అంతేత మీ కష్టాలన్నీ ఈ క్షణంతో పోతాయి, నేను ఇప్పుడు చెప్పిన మాట అర్థం చేసుకోగలిగితే మానసిక స్థితి అది. మీరు అది అర్థం చేసుకోండి, ఇక్కడ మీరు చేయవలసింది ఏం లేదు. అంటే మొత్తం భగవద్గీతలో అర్జునుడు ఏం చెప్తాడు, ఏదేదో లెక్చర్ కొడతాడు, ఇది అంటాడు అది అంటాడు అని 18 యోగాలు చెప్తాడు. చెప్పాక పాపం అర్జునుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడో చెప్తా, నువ్వేంటో అని నాకు చెప్పేదండి, ఏమన్నాడు నువ్వేంటో అని నాకు చెప్పేది, నష్టం మోహ స్మృతి లభ నాకు గుర్తుకొచ్చింది అన్నాడు. పాపం నేను చెప్పిన 18 700 శ్లోకాలు అవుతాయన్నమాట గాలికి. అర్జునుడు చెప్పింది ఏంటి అంటే నాకు అర్థమైపోయింది, నాకు గుర్తుకొచ్చింది, ఇంక నువ్వేం చెప్పక్కర్లేదు. మీకు గుర్తుకొచ్చినా నేనేం చెప్పాను, మనము సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తి మంత్రమైనటువంటి ఒక శక్తి ద్వారానే పుడిచాము చస్తాము. ఈ మొత్తము ప్రపంచము కూడా భగవద్శక్తి ద్వారా నిండి ఉన్నది, అది కదా మన విశ్వాసం. మరి నిండి ఉన్నప్పుడు ఇంకా అతనికి బాధ ఎందుకు, మరి ఈ బాధ ఇంకా అసలు ఏం చెప్పాను, ఈ బాధ ఏంటి మీకు గుర్తు చేయడానికి. అందుకే సాయి ఏమనేవాడు, నా పిలుపు అనేవాడు బాధల్ని, బాధలు లేకపోతే అసలు మేమంతా చాలా గొప్పవాడిని అంటాం కదా. అంటే ఈ బాధలు ఒక విధంగా మీరు ఆనందించాలి. మీకు బాధలు ఎందుకు వచ్చాయి అంటే భగవంతుడు ఉన్నాడు, అతని మీద మనం ఆధారపడాలి అనేటువంటి విషయాన్ని మనకి గుర్తు చేస్తాను. ఇది విశ్వాసం అంటే, విశ్వాసం అంటే అర్థమైందా మీకు. ఇంకా రెండోది ఏం చెప్పాలి నేను, శ్రద్ధ అంటే ఏంటో చెప్పాలి. మరి మీరు చెప్పగలరా శ్రద్ధ అంటే ఏంటో. ఒకసారి మన మేలు కోరేటటువంటి వ్యక్తి మన వెనకాతలే ఉన్నాడు అంటే ఆ వ్యక్తి మీద ఆధారపడతాం, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోతాం. ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మీద నువ్వు విశ్వసిస్తావో వాడి మీద ఆధారపడాలి. ఆ ఆధారపడటం అనేది శ్రద్ధ. నేను నమ్ముతానండి భగవంతుడు చాలా మంచివాడు, కానీ ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కాస్త ఒక రికమెండేషన్ చేయించుకుంటే మంచిదేమోనండి. అంటే నువ్వు ఎవరి మీద శ్రద్ధ ఉంటే నీకు పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి నారాయణ విష్ణుమూర్తి గారు పాచికరాలు. నాకు ఎప్పుడు అర్థం కాదు పాప వాళ్ళు పాచికలు ఎందుకు ఆడుకుంటూ ఉంటారు. మరి కథల్లో అలా ఉంది కంటే చెప్తాను నేను వాళ్ళకి ఇంకో పని ఏంటి లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు పాచికలు ఆడుకుంటున్నారు. అంటే ఎవరు? లక్ష్మీదేవి విష్ణు గప్పు లేదు ముందుకు లేచు అండి. నా భక్తుడిని ఎవరో రాళ్ళేసి కొడుతున్నారు. ఎక్కడ అంటే గురువారం దగ్గర ఏదో ఊరు పేరు ఉంది, పేరు నాకు దగ్గర గుర్తురావటం లేదు. అక్కడ ఉన్నారంటే నా భక్తులు అందరూ ఉన్నారా? ఎవరు ఎవరు మీరు మంచి భక్తులు? ఒకసారి చేయండి. ఆ విశ్వాసం ఉండాలి మీకు. అంటే బా మంచి భక్తుడు అవడం ఏంటి? అందరూ మంచి భక్తులే. ఆ భక్తుల మీద రాజు కూర్చున్నారు, వాడు రక్షించాలి కొనిస్తాడు. అదేదో పాట కూడా వస్తుంది కదా రామదాసు హెచ్చరికి చెప్పాడు, అదంతా ఊహించేసుకోండి. పరిగెడుతున్నాడు విష్ణుమూర్తి వెనకాతల శంఖ అని చెక్కడం అంటే డబ్బు నాకుపోయి అదేంటి ఇప్పుడే కదా చెప్పాను మీరు నా భక్తుల్ని రక్షించాలంటున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఏం చేశాడు? వాడు రాయేశాడు. ఎవడు రాయించాడు? పాయింట్ అర్థమైందా? అంటే మిమ్మల్ని ఎవరైనా కొడుతూ ఉంటే బాధ పెడుతూ ఉంటే వాళ్ళని ఎదిరించవద్దు అని కాదు ఈ కథ అర్థం. ఈ కథ అర్థం ఏంటి అంటే అన్ని పరిస్థితులు కూడా భగవంతుడే నీకు ఇచ్చాడు. శత్రువుల్ని భగవంతుడే నీకు ఇచ్చాడు, మిత్రుల్ని భగవంతుడే నీకు ఇచ్చాడు, రోగాలు భగవంతుడే ఇచ్చాడు, నచ్చిన వ్యక్తుల స్నేహము భగవంతుడే ఇచ్చాడు, నచ్చని వ్యక్తుల సాహచర్యము కూడా ఎవరిచ్చాడు? భగవంతుడే ఇచ్చాడు. కనుక అది విశ్వాసం ఉంది. శ్రద్ధ అయితే ఆ పరిస్థితులు నాకు బాధ పెడుతున్నాయి కానీ నేను పారిపోను, అది శ్రద్ధ. చాలా అర్థమైందా? ఎప్పుడైతే ఇవి రెండు నీకు వచ్చేస్తాయో పరీక్ష పాస్ అయిపోయిన వ్యక్తికి మళ్ళీ పరీక్ష పెడతావా? బిఎస్సీ పాస్ అయిపోయిన వాడిని మళ్ళీ బిఎస్సీ పరీక్ష రాయమంటారా? అంతే. ఎప్పుడైతే మీకు శ్రద్ధ సబూరి వస్తుందో పరీక్షలు పాస్ అయిపోతారు, మీకు రోగాలు ఉండవు, ఏ బాధ ఉండదు. లాజిక్ అర్థమైంది కదా? అంతే ఈ లాజిక్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేస్తుంది. రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో అంటే ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది, మీకు ఎంత శ్రద్ధ విశ్వాసం ఉందా? సరేనా? అంటే చెప్పిన మాత్రం గుర్తుంచుకోండి, ఇది మర్చిపోవలసిన కాదు. మీరు ఏం చేస్తారంటే ఆధ్యాత్మికత అంటే కాలక్షేపం అన్నట్టు ఒక కాలక్షేపం చెప్పేది కాదు, మీరు మీ జీవితాన్ని మార్చేటట్టు శ్రద్ధ విశ్వాసము దాన్నే శ్రద్ధ సమూరి అని మీరు పట్టుకుంటే మీ కోరికలన్నీ తీరిపోతాయన్నది అర్థమైంది కదా. మరి బాధ పోలేదండి, మీకు ఇంకా శ్రద్ధ రాలేదు. కాదండి నాకు శ్రద్ధ ఉంది. ఎవడు చెప్పాలి నీకు శ్రద్ధ ఉందో లేదో? నువ్వా? ఎగ్జామినరా? ఎగ్జామినర్ మీకు మార్కులు వేసాడు అన్నదానికి ప్రూఫ్ ఏంటి? మీకు రోగం ఉండదు, మీ కోరికలు తీరిపోతాయి. కానీ ఈ శ్రద్ధ విశ్వాసం రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థం అవుతే ఈ క్షణంలోనే మీరు అన్ని రకాలైనటువంటి బాధల నుంచి ముక్తులైపోతారు. ఇది ఉత్తి కబుర్లు కాదు, దీని వెనకాతల అద్భుతమైనటువంటి మనోవైజ్ఞానిక సత్యాలు ఉన్నాయి అని మీకు అర్థమవుతే నేను చెప్పింది మీకు పూర్తిగా వంటపడితే రేపటి నుంచి మీలో ఎవరికి కూడా ఏ విధమైనటువంటి బాధ ఉండదు. జరిగింది.